गुरुर्महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆధ్యాత్మికత అనేటటువంటి పదాన్ని మనం ఎంతగా తప్పుగా అర్థం చేసుకుంటున్నామో చర్చించుకుంటున్నాం మనం. ఆ చర్చలో భాగంగా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికత నిత్య జీవితంలో ఒక భాగం కాదు, నిత్య జీవితంలో ఒక పరిపూర్ణత. ఆ తేడాని మీరు అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక వ్యక్తి జీవితం ఒకలాగుంటుంది. ఆ తేడా ఎలా ఉంటుంది అంటే, ఒక సైంటిస్ట్ జీవితం ఒకలాగుంటుంది. పొద్దున్నే నిద్రలేస్తాడు, అందరిలాగే నిత్యకృత్యాలు చేసుకున్న తర్వాత ల్యాబొరేటరీలోకి వెళ్తాడు. బిజినెస్ మ్యాన్ మిగతా జీవితం అంతా ఒకలాగుంటుంది, కానీ వాడి జీవిత విధానంలో ప్రముఖ పాత్ర దేనికి ఇస్తాడు? బిజినెస్కి ఇస్తాడు, వ్యాపారానికి ఇస్తాడు. ఓ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు మిగతా జీవిత విధానం అంతా అందరిలాగే జీవిస్తున్నప్పటికీ వాడి జీవితంలో ప్రాముఖ్యత కళకి ఇస్తాడు. అలాగే ఆధ్యాత్మిక వ్యక్తి వాడి జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యతనిస్తాడు. వాడు ఏ ఉద్యోగం చేస్తున్నా, వాడి జీవితం విధానం ఎక్కడ ఉన్నా, చెప్పులు కుట్టుకుంటున్నా రైదాస్ అవుతాడు, బట్టలు అల్లుకుంటున్నా కబీర్దాస్ అవుతాడు. ఈ విధానాన్ని గమనం చేసుకుంటూ ఈ నవరాత్రిలో నేను మీ నుంచి ఆశించేది ఒక విశేషమైనటువంటి సాహసము, ప్రపంచానికి అందజేయవలసినటువంటి ఒక విశేషమైనటువంటి శక్తిధారలు. సిరిస్ అనేటటువంటి నక్షత్రం నుంచి భూమి మీదకి, భూమి యొక్క ఉపరితలం మీదకి వచ్చి నిలబడి ఉన్నాయి, స్టాగ్నేట్ అయిపోయినట్టు ఒక విధంగా. సైంటిస్టులకి ఆ విషయం అర్థం కాక దాన్ని ఓజోన్ పొరలో కన్నాలు అని చెప్తున్నారు. అది ఓజోన్ పొరలో కన్నాలు కాదు, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ధారల యొక్క తాకిడి తట్టుకోలేకుండా ఉంది భూమి యొక్క ఉపరి ధరాతలము. ఏదో స్పియర్ అంటారు, నాకు ఆ స్పియర్ పేరు గుర్తు రావటం లేదు, కానీ భూమి చుట్టూరా ఉన్నటువంటి వాతావరణము ఆ సిరీస్ అనేటటువంటి నక్షత్రం నుంచి వచ్చేటటువంటి పరిక్రమ, లేకపోతే విశేషమైనటువంటి శక్తిధారలు. ఆ పరిక్రమ అనేటటువంటి పదాన్ని గుర్తు చేసుకోండి. మనం ఈ నవరాత్రుల్లో ఈ పరిక్రమలు చాలాసార్లు చేయాల్సి వస్తుంది. ఈ సిరీస్ అనేటటువంటి నక్షత్రానికి భూమికి ఒక అలౌకికమైనటువంటి సంబంధం ఉంది. ఇంగ్లీష్ భాషలో ఈ సిరీస్ అనేటటువంటి నక్షత్రాన్ని డార్క్ స్టార్ అని కూడా అంటాం. ఈ డార్క్ స్టార్ యొక్క ప్రాముఖ్యత మనకి పాండవుల యొక్క మహానిష్కర్షణంలో, పాండవులు ఎప్పుడైతే వాళ్ళ శరీరాన్ని త్యజించడానికి హిమాలయాల వైపు బయలుదేరి వెళ్తూ ఉంటారు, అప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడిపోతూ ఉంటారు. చివరికి యుధిష్ఠిరుడు ఒక్కడే వెళ్తూ ఉంటే, సరే కథ మీకు తెలిసిందే కానీ విషయాన్ని మీరు మర్చిపోతూ ఉంటారు. అక్కడ ఒక కుక్క కూడా, తర్వాత ఏం చెప్పుకుంటాం మనం, ఆ కుక్కే ధర్మరాజు అని, యుధిష్ఠిరుడు యొక్క తండ్రి అని. నిజం చెప్పాలి అంటే సంపూర్ణ పృథ్వీ జీవ రాశులకి తండ్రి అయినటువంటి ఆ ధర్మరాజు యొక్క కిరణాలు సిరిస్ అనేటటువంటి డాక్ స్టార్ నుంచి వస్తాయి. అందువల్ల కుక్కకి ఆ ప్రాముఖ్యత, దత్తాత్రేయుడి దగ్గర ఉన్నటువంటి కుక్కలు కానీ వాటికి కానీ ఉన్నటువంటి ప్రాముఖ్యత అది ఆ కుక్కల యొక్క శరీరాలు కాదు. అక్కడ ఇంపార్టెంట్ సిరిస్ అనేటటువంటి నక్షత్రముని డాక్ స్టార్ అని పిలుస్తాం కనుక, ఆ డాక్ స్టార్ యొక్క శక్తి కిరణాలు మన పృథ్వీని ఆవరించి ఉన్నాయి కనుక ఈ నవరాత్రులలో ఆ శక్తిధారలను భూమి మీద దింపేటటువంటి బాధ్యత మీ మీద పెట్టబడింది. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ స్పీచెస్, ఈ ప్రోగ్రామ్స్ వినటం కంటే కూడా ఆ పారాయణలు ముఖ్యం. అది ఒక పరిక్రమ అవుతూ ఉంటుంది. హనుమాన్ చాలీసా ఒక పరిక్రమ, రామరక్షా స్తోత్రం ఒక పరిక్రమ, గాయత్రి సహస్రనామావళి ఒక పరిక్రమ, లలితా సహస్రనామం ఒక పరిక్రమ, ఆదిత్య హృదయం ఒక పరిక్రమ, అనుగ్రహ మాలా మంత్రము ఇంకొక పరిక్రమ. మన షట్చక్రాలకి సంబంధించినటువంటి ఆ శక్తిధారలను మనము ఈ రూపంలో దింపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అక్కడంతా ఖాళీగానే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అక్కడ ఎవరు ఉన్నట్టు నాకేం కనిపించటం లే. కనీసం ఈ ప్రోగ్రాం పూర్తయిపోయిన తర్వాత ఎక్కువ మంది పాల్గొనండి, కనీసము 7 ఒక చోట ఉంటే సప్తఋషుల యొక్క కార్యక్రమానికి సంకేతంగా 7 నిరంతరము హనుమాన్ చాలీసా పారాయణ, రాత్రి పొగలు 7 నిరంతరము రామరక్షా స్తోత్ర పారాయణ, 7 నిరంతరము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, ఒక ఆదిత్య హృదయము గాయత్రి సహస్రనామం మాత్రము రాత్రి సాయంత్రం 6 నుంచి పగలు 6 వరకు మనము చెయ్యము. యజ్ఞము మాత్రం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అనుగ్రహ మాలామంత్ర జపం నిరంతరము 16 జ్యోతులలో జరుగుతూ ఉంటుంది. దీన్ని గుర్తించుకున్న తర్వాత ఈనాడు మనం పొద్దున్న చర్చించుకున్నటువంటి విషయాలను మళ్లీ గమనంలోకి తెచ్చుకుంటూ ఏ ఆధ్యాత్మికతను మనం భూమి మీదకి దింపాలనుకుంటున్నామో దాని యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ధర్మము, మతము, ఈనాడు ఈ 2 పదాలు పరస్పరం ఒకే ఉద్దేశంతో వాడతాం. హిందూ మతం అన్నా హిందూ ధర్మం అన్నా మనం ఒకటే అనుకుంటాం, 2 ఒకటి కాదు. హిందూ ధర్మానికి ఒక లక్షణం ఉంది, శాశ్వత, నిత్య నూతన, సనాతన. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి హిందూ ధర్మం. హిందూ మతం ఏమిటి, దీని గురించి నువ్వేమనుకుంటున్నావో అది. ఈ తేడా మళ్ళీ అర్థం చేసుకోండి. ఈ తేడాని మనం ఈ 9 రోజుల్లో పూర్తిగా మర్చిపోవాలి. హిందూ మతం నుంచి మనం హిందూ ధర్మంలోకి జంప్ చేయాలి. కానీ హిందూ ధర్మం అని ఎప్పుడైతే అంటామో మనకి చాలా అనుమానాలు వస్తాయి. మరి మిగతా మతాలు, మిగతా ధర్మాలు అవి ఏమవుతాయి? అవే ఉండవు. భవిష్యవాణులు ఏం చెప్తున్నాయంటే ఇప్పుడున్నటువంటి మతాలన్నీ కూడా మ్యూజియం మతాలుగా మారుతాయి అని. మ్యూజియం మతాలుగా మారుతాయంటే ఉద్దేశం ఏంటి? ఇవంతా రేపు మన తర్వాతి తరం వాళ్ళు, ఆ తర్వాతి తరం వాళ్ళు. ఇందాక ఆ యోగీంద్రుల వారు చెప్పారు కదా, బీస్ట్స్, మన తాతలందరూ కూడా జంతువులు. మన ప్రవర్తన వాళ్ళకి అలా అనిపిస్తుంది, అంతా నికృష్టంగా బతుకుతున్నామని. మన ఈనాడు అద్భుతంగా ఉన్నటువంటి మానవ జాతి చరిత్ర ఇంకొక తరం వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై పెరిగిన తర్వాత, వాళ్ల సంతతి వచ్చిన తర్వాత ఇన్ని మతాలుండవు. ఒకే ఒక మతం ఉంటుంది, ఒకే ఒక ధర్మం ఉంటుంది, ఒకే ఒక విశ్వం ఉంటుంది, ఒకే ఒక భాష ఉంటుంది. దానిని మనం ఎంత తొందరగా మనం అర్థం చేసుకుని మనం జీవించటం మొదలెడితే మనకి 2 రకాలైనటువంటి లాభాలు. భవిష్యత్తు నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు అనుకుంటూ ఉంటారు భూతకాలం నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయని, భవిష్యత్తు నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ భవిష్యత్తు నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనుకున్నవి సూచన ప్రాయంగా నేను మీకు ఇవాళ పొద్దున్న శ్రీం బీజ సాధనలు చెప్పాను. నేను ఎప్పుడైతే మనస్సు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మొత్తము 1+10 అనేటటువంటి రావణాసురుణ్ణి నాభిస్థానం వద్ద ఉంచుకుని రామబాణంతో కొడుతుందో, ఇంకా ఆ క్షణంలో మనస్సు ఉండదు, బుద్ధి మాత్రమే ఉంటుంది. బుద్ధి భూత భవిష్య వర్తమానాలను బేరీజు వేసుకోగలదు. మనస్సు బేరీజు వేసుకున్నా దానికి తగినట్టు నిర్ణయం తీసుకోలేదు. ఈ మనస్సు బుద్ధికి మీరు చాలా జాగ్రత్తగా తేడాన్ని అవగాహన చేసుకోవాలి. మనస్సుకి తెలుస్తూ ఉంటుంది కానీ వినదు. ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వాడు ఎంత దమ్ముతో అడ్వర్టైజ్ చేస్తాడో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, మన మనస్సు మీద అంత నమ్మకం అడ్వర్టైజ్ చేసేవాళ్ళకి, ఒరే నాయన ఇది నువ్వు తాగితే చచ్చిపోతావు అని చెప్పినా కూడా సిగరెట్ తాగటం వాడు గ్యారంటీగా మానలేడు వాడు. ఇంచేత మనస్సు యొక్క పరిధిలో ఉన్నాడు కనుక. బుద్ధి యొక్క పరిధి, బుద్ధి లేదా అంటూ ఉంటాం కదా, ఒకసారి బుద్ధి యొక్క నిర్ణయాత్మకమైనటువంటి పరిధిలోకి వచ్చాక చెయ్యవలసినది మాత్రమే చేస్తాను తప్ప చెయ్యదలచినది చెయ్యము. మళ్ళీ ఆ సెంటెన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని క్లీన్ బీజం నుంచి శ్రీం బీజంలోకి వెళ్లేటువంటి సాధకులుగా నేను మీ నుంచి ఆశిస్తున్నటువంటిది ఇది. చేయవలసినది ఇంకా మనం చేస్తాను తప్ప చేయదలచినది చేయము. అంటే మనస్సు యొక్క నిర్ణయాలు మనం పట్టించుకోం, బుద్ధి యొక్క నిర్ణయాలు మనం పట్టించుకుంటాం. ఈ బుద్ధి యొక్క నిర్ణయాలను పట్టించుకున్నటువంటి సాధకులుగా ఒకే ఒక ధర్మంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధమైనటువంటి ధర్మమైనా ఆ అద్భుతమైనటువంటి 3 లక్షణాలు కలిగినటువంటి గురుతత్వాన్ని, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి ఆ గురుతత్వాన్ని ఈ శరీరంలోకి దింపుకోవాలి. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఆ ధర్మానికి కానీ ఆ మతానికి కానీ లక్ష్యం ఏమిటి అంటే, మీరు లలితా సహస్రనామం చదువుకున్నా, విష్ణు సహస్రనామం చదువుకున్నా, ఆదిత్య హృదయం చదువుకున్నా, గాయత్రి చదువుకున్నా, అనుగ్రహ మాలామంత్రం చదువుకున్నా, మీ ఇష్టం, ఆధ్యాత్మికత పేరుతో మీరు ఏమి చేసినా మీరు 2 పనులు చేస్తారంతే, 3 పని చేయరు. ఒకటి, ఈ శరీరం యొక్క నిర్మాణం యొక్క అద్భుతాన్నైనా మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. శరీర నిర్మాణంలో ఉన్నటువంటి అనేక అద్భుతాలు మన దేవతలు, దేవతలన్నీ కూడా మన శరీరాల్లో ఉన్నారు అని పురాణాలు మిగతావి చాలా స్పష్టంగా చెప్తున్న మహేష్ యోగి పేరు వినే ఉంటారు మీరు. వేదా ఛానల్ అని ఈనాడు నిరంతరం 24 అవర్స్ కొన్ని ఊళ్ళల్లో వస్తోంది. మరి మన ఊళ్ళో ఎందుకు రావటం లేదు, మనం ఎందుకు అడగమో తెలియదు. స్టార్ టీవీ ఎందుకు రావటం లేదు అని అడిగేవాళ్ళు నాకు కనిపించారు తప్ప, మహర్షి యొక్క వేదా ఛానల్ ఎందుకు రావటం లేదు అని అడిగేవాళ్ళు నాకు ఇప్పటికీ కనిపించలే. ఎన్నిసార్లు బట్టి నేను చెప్తున్నా, ఇప్పుడైనా మనం కొంతమంది ఆ ఛానల్ వాళ్ళని, కేబుల్ టీవీ వాడిని దాని గురించి ప్రసారం చేయమని అడిగితే బాగుంటుందేమో. నవరాత్రి లోపల అది కూడా సాధించగలిగితే ఇంకా బాగుంటుంది. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పింది టోనీ నేడర్ అని ఒక ఎండీ డిఎం పిహెచ్డి బయోకెమిస్ట్రీలో, బయోలాజికల్ దాంట్లో మహేష్ యోగి చెప్పినటువంటి సూత్రాలను పట్టుకుని మన శరీర నిర్మాణాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. పరిశీలన చేసిన తర్వాత మన దేవతా స్వరూపాలు ఏవైతే మనం పురాణాల్లో చెప్పుకుంటున్నాము, ప్రతిదీ తూచా తప్పకుండా మనం ఎలాగైతే దానిని వర్ణించామో అంగ ప్రత్యంగాలతో సహా మన శరీరాల్లో ఉన్నాయి, దాన్ని ఫోటోగ్రాఫ్స్ తీసి చూపిస్తున్నారు అందులో. ఇప్పుడు వినాయకుడు అని అన్నాం అనుకోండి, తొండము, ఏకదంతము, బాణకడుపు, పెద్ద చెవులు. చాలామంది అతి తెలివైన వాళ్ళు ఏం చెప్పుకొస్తారు అంటే, ఇదంతా ఒక మానసికమైనటువంటి అలంకారికమైనటువంటి ఉదాహరణ, ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి గురించి చెప్తున్నది అని. కానీ మహేష్ యోగి మన భారతదేశ సంస్కృతికి అందించినటువంటి విశేష వరదానం ఏమిటి అంటే, ఇవి అలంకారికమైనటువంటి వర్ణనలు కావు. ఖచ్చితంగా మీ శరీరాన్ని కోసి చూస్తే ఆ స్థలాలలో, మన శరీరంలో మన ఋషులు ఎక్కడ ఎక్కడ ఏ దేవత యొక్క నివాసం ఉంది అని చెప్పారో అక్కడక్కడ ఆ దేవతలు ఖచ్చితంగా మూర్తీభవించి జీవించుచున్నారు. మీరు చూసుకోవచ్చు దాన్ని. బ్రెయిన్ సర్జన్ కానీ జాగ్రత్తగా మన శిరస్సు వెనకాతలు ఉన్నటువంటి భాగాన్ని ఆపరేషన్ కోసం చేసి చూస్తే ఖచ్చితంగా వినాయకుడి యొక్క స్వరూపం కనిపిస్తుంది వాడికి అక్కడికి. కానీ వాడికి అది వినాయకుడు అని తెలియదు, విదేశీయుడు కనుక. మనకి తెలుసు కదా, తెలిసి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానము విభిన్న ఛానల్స్లో దిగుతూ ఉంటే దాన్ని మనం పట్టుకుని మనం అవగాహన చేసుకుని దానిని మనం ఉపయోగించుకోగలగటము నేటి ధర్మము. రేపు రాబోయేటటువంటి ఒకే ఒక ధర్మము అది. ఏమిటా ధర్మం? అర్థమైంది కదా. మన శరీరాలలో సకల దేవతామూర్తులు మూర్తీభవించి జీవించి ఉన్నారు. వాటి శక్తి వల్లే మన శరీరంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు వాటంతట అవే జరుగుతున్నాయి. హృదయం కొట్టుకుంటోంది, డైజెషన్ జరుగుతోంది, కనురెప్పలు ఆడుతున్నాయి, శిరోజాలు పెరుగుతున్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి. ఇవంతా మన యొక్క గొప్పతనం వల్ల జరగటం లేదు. మనలో జీవించి ఉన్నటువంటి ఆ దేవతా స్వరూపములు, ఆ దేవతామూర్తుల యొక్క విశేషమైనటువంటి నియమబద్ధమైనటువంటి కార్యప్రణాళిక వల్ల జరుగుతున్నాయి. అది ధర్మము. నియమబద్ధమైనటువంటి కార్యప్రణాళిక ఏదైతే మన శరీరాలలో దేవతాశక్తుల యొక్క మూర్తీభవించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో దానిని మనం ధర్మం అంటున్నాం. ఇది ఒక స్టేజ్ ధర్మాన్ని. కానీ ఈ ధర్మం కాదు మనం చెప్పుకునేది, ఇది శరీరం యొక్క మామూలు ధర్మము. మన ఋషులు దీన్ని గో శరీరంలో కూడా గమనించారు, అందుకే ఆవుకి కూడా ఆ పవిత్రత ఆపాదింపబడింది. కానీ దీని గురించి కాదు, ఒకే ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సర్వవ్యాపి, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఆ గురువు యొక్క శక్తి సామర్థ్యాలను మనం మన శరీరంలోకి దింపుకోవాలి. రెండు విధానాలు ధర్మానివి. నేను మీకు స్పష్టంగా చెప్పగలిగానని అనుకుంటున్నా. ధర్మం ఇదే, రేపు రాబోయేటటువంటి ధర్మము. దేవతాశక్తులన్నీ కూడా మీ శరీరాలలోనే ఉన్నాయి, విష్ణువు మీ శరీరంలో ఉన్నాడు. అంచేత ఆ అనంతమైనటువంటి పాము మీద పడుకున్నటువంటి శివుడు విష్ణువు అంటే అది కూడా మీ శరీరంలో ఎక్కడో ఉండి ఉంటుంది. శివుడు మెడలో పాములు, డమరు, త్రిశూలము, నందివాహనుడు అంటే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి రూపాలు కానీ కార్యప్రణాళికలు కానీ ఖచ్చితంగా మన శరీరాల్లో ఉండుంటుంది. దానిని అర్థం చేసుకుని జీవించగలిగేటటువంటి బయోకెమిస్ట్రీ అతి త్వరలో మీ ముందు రాబోతోంది. కానీ ఎవరు తెస్తారు? ఇంకోడెవడో తేడు, మనమే తెచ్చుకోవాలి. అది క్లీం బీజ సాధనలో మొదటి మెట్టుగా మీకు అందించాను నేను. రేపు శ్రీం బీజ సాధనలో, హ్రీం బీజ సాధనలో ఇవి ఇంకా కూలంకషంగా అందించడానికి ప్రయత్నం చేస్తా. కానీ ఇది ధర్మము యొక్క భౌతికమైనటువంటి మెట్టే. తెలిసే ఆ మాట వాడుతున్నా నేను. దేవతలు కూడా భౌతిక స్వరూపాలే. ఇంచేత వాళ్లు కూడా టైమ్ అండ్ స్పేస్లో బద్ధుడు. బ్రహ్మ కల్పం తర్వాత ఉండడు. విష్ణువు ఆ కల్పం యొక్క స్థితిని కాపాడుతూ ఉంటాడు. రుద్రుడు ఆ కల్పాంతం తర్వాత లయం చేసేసి నెక్స్ట్ కల్పాంతానికి కావలసినటువంటి చేయాలని చెప్తే వీళ్ల కార్యప్రణాళికలో వీళ్ళకి స్వంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి హక్కు లేదు. మనకంటే పాపం వాళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. మనకి బోర్ కొట్టింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు బోర్ కొట్టింది, లేచి వెళ్ళిపోవచ్చు. విష్ణువుకి బోర్ కొడితే తన బాధ్యతను ఇంకోటికి అందజేయలేడు. బ్రహ్మకి బోర్ కొట్టింది అనుకోండి, కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పాపం మనలాంటి వాళ్ళ ప్రారంభాలన్నీ రాస్తూ కూర్చోవాలి నుదుటి మీద. బోర్ కొట్టింది, టీ బ్రేక్ కావాలి, లంచ్ బ్రేక్ కావాలి, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసుకోవాలంటే పాపం అతనికి టైం ఉండడు. దేవతల యొక్క ప్రారంభం అది. కానీ ఆ దేవతాశక్తులందరూ మానవ శరీర రూపముగా ఈ విధంగా ఎందుకు మూర్తీభవించి ఉన్నారు అనేటటువంటి ప్రశ్నకి మీరు జవాబు తెలుసుకోవాలి. రాబోయేటటువంటి ఈ రోజులలో, ఈ 9 రోజులలో మీకు ఈ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. టైమ్ అండ్ స్పేస్, దేశము కాలములో అనేక రూపాలతో ఉన్నటువంటి మనమే కాదు, అనేక రూపాలతో ఒక హైడ్రోజన్ పరమాణువు దగ్గర నుంచి ఈ మొత్తము సోలార్ సిస్టమ్స్ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి జీవిత విధానము ఎందుకు ఆవిర్భవిస్తోంది అన్న దానికి ఒక వర్కింగ్ హైపోథెసిస్, పరిపూర్ణమైనటువంటి జవాబు దొరుకుతుంది అని నేను అనలేను. కానీ మన పనులు జరిపించుకోవటానికి కావలసినంత పరిమాణంలో ఒక అవగాహనకి మనం రాగలుగుతాం. కానీ ధర్మం ఇదొక్కటే కాదు. ఇలాంటి వ్యవస్థను, ఒక బ్రహ్మాండాన్ని నిర్మిస్తోంది, ఒక చిన్న పరమాణువును నిర్మిస్తుంది. ఆ బ్రహ్మ కీట జనని లలితా సహస్రనామంలో చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి వ్యవస్థ ఏర్పడటానికి కావలసినటువంటి శక్తి, ఆ శక్తికి మనం రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. పరమాత్మని కొంతమంది అంటాం, దేవుడని కొంతమంది అంటారు, రకరకాలైనటువంటి పేర్లతో మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ భారతీయ సాంప్రదాయము ఆ చేతనత్వానికి గురువు అని పేరు పెట్టింది. ఆ తేడా అర్థం చేసుకోండి. భారతీయ సాంప్రదాయంలో గురువుకు ఉన్నటువంటి విశిష్టత భగవంతుడికి కూడా లేదు. గురు గోవింద్ దోవుఖడే కాకే లాగూపాయ్, బలిహారీ గురు ఆపుని గోవింద్ దియో బతాయ్. కబీర్ దాస్ దగ్గరికి అర్ధరాత్రి పూట తలుపు తట్టారట ఎవరో తీశాడు. ఇంకా ఆ కాలం కదా, ఇంకా అర్ధరాత్రి పూట తలుపు కొడితే భయపడాలి, తలుపు తెరవకూడదు అనేటటువంటి అద్భుతమైనటువంటి సొసైటీ అప్పటికి రాలేదు. అంచేత తలుపు తెరిచాడు. తలుపు తెరిస్తే ఎదురకుండా గురువు ఉన్నాడు, భగవంతుడు కూడా వచ్చాడు అతనితో పాటు, గురువుతో పాటు. సరే ఇద్దరిని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కబీర్ దాస్కి. ప్రోటోకాల్, ముందు ఎవరికి దండం పెట్టాలి? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎవరో ముందు వాళ్ళకి దండం పెడతాం, తర్వాత కిందకి దిగుతూ వస్తాం మనం. గురు గోవింద్ దోవుఖడే కాకే లాగూపాయ్, గురువు గోవిందుడు ఇద్దరూ వచ్చారు. ఎవరికి నేను ముందు నమస్కారం పెట్టాలి? కాకే లాగూపాయ్ బలిహారి గురు ఆప్ని గోవింద్ దియో బతాయ్. నేను ముందు గురువుకి దండం పెడతాను. ఎందువల్లంటే వచ్చినవాడు దేవుడు అని నాకు ఎలా తెలిసింది అంటే గురువు వల్ల తెలిసింది, లేకపోతే నాకు తెలిసేదే కాదు ఆయన దేవుడని. అంచేత భారతీయ సాంప్రదాయం యొక్క అత్యున్నతమైనటువంటి శిఖరము గురువు. దాన్నే దత్త సాంప్రదాయం అని కూడా అంటూ ఉంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీనిని ధర్మము పేరుతో మనం అర్థం చేసుకోవాలి. గురువు ఏమి చెప్తే అది ధర్మము, గురువు ఏ మాట అంటే అదే కరెక్ట్ అనేటటువంటి మాట భౌతిక శరీరధారి అయిన గురువు గురించి చెప్పబడలేదు. అసంభవం అది. భౌతిక శరీరధారి ఏం చెప్తే అది ఎందుకు కరెక్ట్ అవుతుంది? అవదు, ఎంత గొప్పవాడైనా. మరి ఏ గురువు గురించి మనం చెప్పుకుంటున్నాం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. మూడు లక్షణాలు చెప్పాం గురువుకి. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు లయకారకుడు రుద్రుడు మహేశ్వర. ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి ఒక స్థితి మీ శరీరాలలో ఉందేమో గమనించుకోండి అన్నదే నేను గత 2 నెలలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది, గమనించుకోమంటున్నది. ఈ స్థితి చెప్పానే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అనేటటువంటి ఈ స్థితి, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అనేటటువంటి స్థితి. ఇది అర్థమైన తర్వాత 2వ శ్లోకానికి వస్తాం మనం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఈ 2 శ్లోకాలు రాబోయేటటువంటి ధర్మానికి ఫార్ములాలు. ఇది తప్ప ఇంకేమీ ఎగ్జిస్ట్ కాదు ధర్మం పేరుతో. కానీ దీన్ని మనం సవ్యంగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఈ సవ్యమైనటువంటి అవగాహన మాటల ద్వారా ఎప్పటికీ మనం నేర్చుకోలేము. మళ్ళీ మళ్ళీ నేను చాలాసార్లు మీకు ఇక్కడ చెప్పటానికి ట్రై చేస్తాను. నేను ఎంత బాగా చెప్పటానికి ప్రయత్నం చేసినా, ఎన్ని పుస్తకాల ద్వారా మీకు రిఫరెన్స్లు ఇచ్చి చెప్పినా, ఆ కండిషన్ గుర్తుంచుకోండి. ఈ గురుస్థితి ఉందే, ఈ అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అనేటటువంటి స్థితి ఉపనిషత్స ఘోషిస్తాయి. ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహ, దయచేసి మనస్సుతో దీన్ని పట్టుకోవటానికి ప్రయత్నించకండి, మనస్సును దీనికి ఉపయోగించకండి, వాక్కులను మీరు ఉపయోగించకండి. మరి వాక్కును ఉపయోగించుకోకుండా, మనస్సును ఉపయోగించుకోకుండా దాన్ని ఎలా పట్టుకోవటం? అదే నేను ఇక్కడ మీకు క్లీమ్ బీజ సాధనలో స్టార్ట్ చేయించింది. కానీ క్లీమ్ బీజ సాధన దాని యొక్క పేరే. క్లీమ్ అనేటటువంటి పదానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి గురు సంస్కృతికి, గురు సత్తాకి ఏ సంబంధం లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఏ సంబంధం లేదని. అదొక లేబుల్, అదొక పేరు మాత్రమే. ఏమిటా పేరు? ఏ విధంగా అవగాహన చేసుకుందామని ప్రయత్నించమంటున్నాను నేను. క్లీమ్ అని ఉచ్చారణ చేశాం, ఓం అని ఉచ్చారణ చేశాం, శ్రీమని ఉచ్చారణ చేశాం, రామ్ అని ఉచ్చారణ చేశాం. కొన్ని శబ్దాలు ఇప్పుడు నేను చెప్పాను కదా, రామ్, శ్రీమ్, క్లీమ్, ఓం. ఇది ఉచ్చారణ చేశామని ఉదాహరణ ఇవ్వటానికి ముందు ఈ శబ్దాలు నా చేతనత్వంలోంచి ఆవిర్భవించాయి కదా. నా చేతనత్వంలో రామ్ అనే శబ్దం ఉదాహరణగా ఇద్దాం, క్లీమ్ అనేటటువంటి శబ్దాన్ని ఉదాహరణగా ఇద్దాం, హ్రీమ్ అనేటటువంటి శబ్దాన్ని ఉదాహరణగా ఇద్దాం అని అనుకున్న తర్వాతే కదా ఆ శబ్దోచ్చారణ జరుగుతుంది. అదే అనుకోకుండా ఇంకోటి అనుకుని ఉంటే ఇంకో శబ్దం వచ్చి ఉండేది. ఇదేం బాగోలేదు. ధమ్ అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేయమందో అనుకుని ఉంటే ఏ శబ్దం ఉచ్చారణ చేసి ఉండేవాడిని నేను, ధమ్ అని ఉండేవాడిని. అంచేత ఈ శబ్దోచ్చారణకి ముందు ఒక సంకల్పం ఏర్పడుతుంది. ఎక్కడ? మనలో. దానినే మహేష్ యోగి ట్రాన్స్సెండెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానం అనే పేరుతో ప్రపంచానికి అందించాడు. మన శరీరంలో లేనటువంటిది, మనము అనుభూతి చెందలేనటువంటిది మనము పొందలేము. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు భగవంతుడి గురించి మాట్లాడుకుని ఒక అద్భుతమైనటువంటి శక్తిని మీరు అనుభూతి పొందగలరు అని అనేక మంది ఋషులు చెప్పగలిగారు అంటే ఆ అనుభూతి మీ స్వంతము కూడా ఖచ్చితంగా అవ్వగలదు. లేకపోతే ఒక మనిషి పొందినటువంటి అనుభూతి అందరు మనుషులు పొందగలరు. అంచేత ఈ శబ్దోచ్చారణ జరగటానికి ముందు ఏం జరిగింది? నాలోంచి ఎక్కడో ఓ సంకల్పం ఏర్పడింది, క్లీమ్ అనేదని ఓ ఉచ్చారణ చెయ్యాలి అని సంకల్పం ఏర్పడింది. దీనిని బ్రహ్మ అంటాం, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒకే ధర్మం యొక్క బీజాలు ఎలా పడుతున్నాయో అర్థం చేసుకోండి. ఈ శబ్దోచ్చారణ చెయ్యాలి అనేటటువంటి శిఖరము, ఈ శబ్దోచ్చారణ చేయాలి అనేటటువంటి భావము ఏ దేశీయుడికైనా కలగచ్చు. కలిగిన తర్వాత వాడు ఉచ్చారణ చేస్తే ఇదే శబ్దం బయటకు వస్తుంది. వాడి స్వరపేటిక, వాడి నాలిక కొంచెం బాగా తిరిగుంటే ఏ జాతి వాడైనా క్లీమ్ కరెక్ట్గానే పలగలడు. ఒకవేళ పలకలేకపోతే మెల్లిగా కొన్నిసార్లు కొన్నిసార్లు సాధన చేసుకున్న తర్వాత వాడు దాన్ని స్పష్టంగా పలగలడు. అర్థమైంది కదా? ఆ చేతనత్వము సంకల్పము ద్వారా వాక్కుని ఇవ్వగలిగేటటువంటి చేతనత్వము మీ ఒక్కరికే స్వంతమా, మిగతా ప్రాణులకి స్వంతము కాదా? అది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఒకే ధర్మము అన్నప్పుడు ఈ లక్షణం ఎవరికి ఉండాలి? అందరికీ ఉండాలి. ఒక మనిషి మాత్రమే ఈ విధమైనటువంటి శబ్దోచ్చారణ చేయగలడు, మిగతా ప్రాణులు ఈ విధమైనటువంటి శబ్దోచ్చారణ చేయలేడు అనేటటువంటి భ్రమ మన ఋషుల యొక్క చరిత్రలో చాలాసార్లు చూస్తాం మనం. మనుషుల చేతే కాదు, వాళ్ళు జంతువుల చేత కూడా వేదాలు పలికిస్తారు. మనమే కాదు, మనం పలికించలేకపోవచ్చు, అది వేరే విషయం. అంచేత సంకల్పానికి ముందు ఉన్నటువంటి స్థితి, మీరు మంత్రము ఉచ్చారణ చేయలేదు, శబ్దము ఉచ్చారణ చేయలేదు, ఏది ఉచ్చారణ చేయలేదు, కానీ ఉచ్చారణ చేద్దాము అనుకుంటున్నారు. ఇది అందరికీ కామన్. ఉచ్చారణ చేశారు, చేసిన తర్వాత స్థితి మారుతుంది. ఒకడు క్లీమ్ అనొచ్చు, ఒకడు క్లిమ్ అనొచ్చు, రకరకాలైనటువంటి స్థితులు వస్తాయి. ఈ రకరకాలైనటువంటి స్థితులను ఏమన్నా మనం విష్ణువు అన్నాం. ఎంతసేపు మీరు ఆ ఉచ్చారణ చేస్తూ ఉండగలరు? ఒకసారి మీ నోట్లోంచి శబ్దోచ్చారణ జరిగిన తర్వాత మీలో శ్వాస ఉన్నంతసేపే ఆ శబ్దం యొక్క ఉచ్చారణ మీరు చేయగలుగుతారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ శబ్దము లయం అయిపోతుంది. గురుదేవో మహేశ్వర, ఆ చేతనత్వములోకి మీరు ప్రవేశించండి. ఎక్కడ నుంచి సంకల్పాలు మొదలవుతున్నాయో, ఎక్కడ ఆ సంకల్పము స్థితిగా ఉంటున్నదో, తిరిగి ఆ సంకల్పం మళ్ళా లయం అయిపోతున్నదో. ఏ సంకల్పాన్ని పట్టుకోమంటున్నారు ఋషులు? మీ శరీరాన్ని పట్టుకోండి. దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన. మీరు ఏ సంకల్పం వల్ల ఈ మానవ శరీరాన్ని ధరించగలిగారో అది బ్రాహ్మీ స్థితి. ఏ సంకల్పం వల్ల ఈ మానవ శరీరాన్ని ధరించి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు లారీ మహాశయ యొక్క గురువు లాంటి వాళ్ళు అవుతే చిరంజీవులుగాను ఆ ఉత్తుంగ శిఖరము విష్ణు స్థితి, మళ్లీ ఈ శరీరం ఏమిడిపోతుంది?